వాసుదేవ సహస్రనామం కొడుకుకి చెప్పి సుబాహుని రక్షించాడు. ఇదిగో ఈ విజ్జ్వలుడు అనేవాడికి ఒక కథ చెప్పాడు, కపింజలుడికి ఒక కథ విశేషం చెప్పాడు. ఇలా ఎప్పటికప్పుడు ఆ కథలు విని అందులో ఎవరికైనా కష్టాలుంటే ఆ కష్టాలన్నీ తొలగేలా చేశాడు. ఇన్ని చేసిన వాడు సామాన్యుడు అయ్యి ఉండడు. నువ్వెవరివి, నీ కథ వినాలనుందంటే ముందు నేను నీ సంగతి చెబుతా విను. నీవెవరో చెప్పనా? బ్రహ్మమూలమైన భార్గవ కులమందు జననమంది చవనుడ నడిపేర బరగి విద్య కొరకు తిరుగుతూ వచ్చి తివిటకు దైవికముగా నీవు వింటే. నువ్వు భృగు మహర్షి కొడుకువి, నీకు చవనుడని పేరు, శ్రీవత్స పవిత్ర గోత్రుడివి. ఎంతోమందిని తరింపచేసి తీర్థయాత్రలు చెయ్యకపోతే ఎవరూ తరించరని ప్రహ్లాదునికి చెప్పి ఆ తీర్థయాత్రలతో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు, మా కథలు విన్నావు, అవునా అంటే, అవునయ్యా, నేను ఇందాక వచ్చినప్పుడు నా పేరు చెప్పలేదు, నా గోత్రం చెప్పలేదు, నా గురించి ఎలా చెప్పేశావు, నువ్వు బాబు మహానుభావుడు అన్నాడు మళ్ళీ ఈయన. అనగానే నువ్వనుకున్న బ్రహ్మని విష్ణువుని శివుణ్ణి లేక నేను ఎవరిని కాదు, నేను నిర్జరుణ్ణి కాను, సిద్ధుణ్ణి కాను, కిన్నరుణ్ణి కాను, శాపనిహతుడైన ఒక తపస్విని నేను. కశ్యప ప్రజాపతి వంశంలో పూర్వం విద్యాధరుడు అని ఒక బ్రాహ్మడు పుట్టాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ విద్యాధరుడికి వసుశర్మ, నామశర్మ, ధర్మశర్మ. అందులో పెద్దవాడు పేరు వసుశర్మ, వాడు వేదాలు బాగా చదువుకున్నాడు. రెండోవాడు నామశర్మ, వాడు ఉపనిషత్తులు చదువుకున్నాడు. మొదటివాడు వేదాలు, రెండోవాడు ఉపనిషత్తులు. ఇంక నేను చిన్నవాణ్ణి, నన్ను ధర్మశర్మ అంటారు. మా నాన్న పెద్దవాడికి రెండోవాడికి చిరొక విద్య వచ్చింది, ఈ రెండు విద్యలు నువ్వు నేర్చుకోరా, ధర్మబద్ధంగా జీవించరా అన్నాడు. అప్పుడు నేను పకపకానవి, ఏమిటినా నీకు బుద్ధి ఉందా లేదా, హాయిగా జీవించాలి, మనిషి పుట్టినంతకాలం సుఖంగా జీవించాలి. నువ్వు చెప్పినట్టు వేదాలు చదువుకోవాలనుకో, ఓ 10 ఏళ్ళు వ్యర్థంగా గడుస్తాయి, ఉపనిషత్తులకి ఇంకో 10 ఏళ్ళు, ఆ తర్వాత వీటిని పాఠం చెప్పుకోవడంలో ఇంకో 10 ఏళ్ళు, ఇలా 30 ఏళ్ళు జీవితం వ్యర్థమైపోతుంది. అదే ఆ 30 ఏళ్ళు చక్కగా పొద్దుటే వెళ్ళి పీకదాకా కల్లో ఇంకోటో తాగి కనిపించిన చోటల్లా జోదాలాడుతూ కనిపించిన స్త్రీని పొందుతూ తినకూడని పదార్థాలు తింటూ ఉంటే ఏం మజా, ఏం మజా, పురాణాలు వింటే ఉంది అక్కడికి వెళ్ళి గోడకు దారబడి నడుం పీకడం తప్ప. అదే చక్కగా కళ్ళు తాగుతూ హాయిగా వ్యసనాలతో గడుపుతూ ఉన్నవాళ్ళని చూడు, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నారు అన్నట్ట. ఒరే, మనది కశ్యప ప్రజాపతి వంశంరా, కాశ్యప సుగోత్రంరా, దౌర్భాగ్యుడ, ఇలాంటి పని ఏమిట్రంటే అసలు మన వంశంలోనే రాక్షసులు పుట్టారనన్న. కశ్యపుడు యొక్క కొడుకు రెండో భార్య దితి, ఆ దితి కొడుకులు దైత్యులు, వాళ్ళు శుభ్రంగా తాగి తందనాలల్లా అలా తిరగాలి తప్ప మనకి అచ్చి రాలేదు ఈ వేద విద్య అన్నట్ట. నీ కర్మ అన్నాడు తండ్రి కదా, జాలి ఎక్కువ. సహజంగా తండ్రికి ఏంటంటే కొడుకు ఎంత భ్రష్టుడైనా వాడిని పాడైపోమని చెప్పించలేడు, మాట్లాడుకోరుకున్నాడు. దాంతో వీడేం చేసేట, స్వయంగా చెప్తున్నాడు, కనిష్ఠుండనై పెద్దల వాక్యంబులు వెనక విద్యాబుద్ధులను నిరాకరించి డింభకుల తోడం కూడి నానా వ్యసనంబులను తిరుగుదొచ్చిన. ఒక వ్యసనం కాదు, సకల క్రీడా వ్యసనాలలో తిరిగాడు వీడు. క్రీడాభిరామం వీడి కోసమే రాసుకున్నాడు వాడు. ఇలా దౌర్భాగ్యుడే తిరిగాడు, తాగాడు, తందనాలాడాడు, కొంతమంది స్త్రీలని పరమ పతివ్రతలు కూడా పాడు చేసి ఎత్తుకుపోయేట్టు వీడు. అప్పుడు మా తండ్రి ఎంతో ఏడుస్తూ, కశ్యప వంశంలో పుట్టిన దౌర్భాగ్యుడు ఇలా అయిపోయాడే, చదువు లేదే, సంధ్య లేదే, వీడు ఎలా అయిపోతాడు అనుకుని ఒకరోజున మళ్ళీ కొడుకుని పిలిచి, ఒరే, ఇంతకాలం నన్ను అందరూ విద్యాధరుడు విద్యాధరుడని పొగిడారు, నా విద్యలను మెచ్చుకున్నారు, నా గుణాలను మెచ్చుకున్నారు, ఇప్పుడు నువ్వు పరమ నిర్భాగ్యుడివై నోటితో పలకడానికి వీలు కాని వ్యసనములన్నిటినీ నా కళ్ళు ఎదురుగుండా ప్రదర్శిస్తున్నావు పోని. ఆ వ్యసనాలు ఎక్కడో రహస్యంగా ఏడిస్తే పర్వాలే, నా ఎదురుగుండా తాగుతావు, నా ఎదురుగుండా తందనాలు ఆడుతున్నావు, నా ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నా ఎదురుగుండా నేను తట్టుకోలేకపోతున్నాను. నా తండ్రి, నా మాట వినరా, కాస్త ఇంట్లో పడుండరా అంటే డబ్బులు కావాల్సి వచ్చే ఎప్పుడు నాకు, అందుకని డబ్బు కోసం మా నాన్న మాట వినకపోతే ఆస్తి ఇవ్వడనే భయంతో పగటిపూట ఆయన మాట వింటున్నట్టుగా ఇంట్లో ఉండి నటిస్తూ రాత్రిపూట ఇంటికి తలుపేసుకుని రహస్యంగా పోయేవాడిని. క్రమంగా నా వయస్సు పెరిగిపోయింది. అప్పుడు నాకు వ్యసనాల వల్ల రోగాలు వచ్చాయి, దగ్గొచ్చింది, ఆయాసం వచ్చింది, ముక్కులు నోళ్ళు కఫంతో పూడుకుపోవడం మొదలుపెట్టాయి, చదువు రాకపోవటం వల్ల నాకు సంపాదన కష్టమయ్యింది, మా నాన్న ఇచ్చిన ఆస్తి అంతా తరిగిపోయి చివరికి ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఏమి చెయ్యాలి, ఆరోగ్యమా పాడైపోయింది, వ్యసనాల వల్ల ఆరోగ్యం పాడైపోయింది, కఫం ఎక్కువైంది, కాబట్టి కష్టపడి సంపాదించలేను, విద్యయుహులక్కి చదువు లేదు కాబట్టి ఎలాగూ సంపాదించలేను, ఏదో చిన్నప్పుడు చదువుకుని మధ్యలో వ్యసనాలు వచ్చినా విద్యతో బతకచ్చా అంటే విద్య లేదు, ఉన్న డబ్బు లేదు, పోనీ కాయ కష్టం చేయడానికి ఆరోగ్యము లేదు, ఎలాగా అని ఏమి చేయుదు, నేనిపుడటకు పోదు, ఎవడు నన్నుద్ధరించున నాకేది దిక్కు, దారి తప్పితి నన్నుచు సంతాపపడుచు, ఒక్క దేవాలయమున కూర్చుంటి నేను, ఇప్పుడు నేనేం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, మా నాన్న ఎంత చెప్పినా ఆ మాట చెవిని పెట్టుకోక భ్రష్టుండయ్యాను, విద్య లేదు, ధనం లేదు, ఆరోగ్యం పోయింది, మాట్లాడదామంటే దగ్గొస్తోంది, ఆయాసం వస్తోంది, ఉక్కిస దానికి తోడు ఇంకా తెలియని రకరకాల దేహబాధలు పట్టి పీడిస్తున్నాయి, ఇప్పుడు నేనేం చెయ్యాలని ఏడుస్తూ ఒక దేవాలయం దగ్గర కూర్చున్నాను. మా నాన్న ఒక సిద్ధుడు అవ్వడం వల్ల ఆయన పుణ్యమో లేక నేను దేవాలయం దగ్గరకు వచ్చి ఏడవడం వల్ల నా పశ్చాత్తాపానికి ఆ దేవాలయంలో ఉన్న ఈశ్వరుడే అనుగ్రహించాడో తెలియదు, కానీ ఒక సిద్ధుడు అక్కడికి వచ్చాడు. శివాలయంలో కూర్చుని ఎక్కువ ఏడిస్తే శివుడు ఎవడో ఒకటి పంపుతట, కష్టాలు తొలగించడానికి గుర్తుపెట్టుకోండి ఇక మీదట, ఎప్పుడైనా బాగా దుఃఖం వచ్చినప్పుడు, కష్టంలోంచి బయటపడలేనప్పుడు, మనం అనుకున్న వాళ్ళు మనకి దర్శనం ఇవ్వనప్పుడు, ముఖ్యంగా శిష్యులు పూర్వకాలంలో గురువుగారికి దూరం అయ్యి మా గురువుగారిని ఎప్పుడు చూస్తామో అని ఏడ్చి తపించిపోయేవారట, అటువంటి వాళ్ళు శివాలయానికి వచ్చేవారట. మీకు స్కాంద పురాణంలో కథ ఉంది, గురువుగారు చచ్చిపోయాడు, గురువుగారు అంటే ఎంతో భక్తి కలిగిన శిష్యుడు నా గురువును చూడకపోతే బతకలేనని శివాలయంలో ఏడిస్తే రోజు శివుడు ఆ గురువుగారి వేషంలో వచ్చి కాసేపు కనబడి బోధించిపోయేవాట. ఆ శివుడి గొప్పతనం అది, నేను అలాంటి వాళ్ళని చూశాను, ఎంతోమంది మహానుభావుల్ని కష్టం వచ్చినప్పుడు గురువు కనపడకపోతే మా గురువుగారిని తప్పించిపోతే శివుడి ఆలయానికి వెళ్ళి ఏడిస్తే శివుడు ఆ రూపంలో దర్శనమిచ్చేవాడు. మా నాన్నగారు వెళ్ళిపోయారు 2001, నేను ఆయన్ని ఎప్పుడూ చూడాలనుకునేవాడిని, ఎందుకంటే నాకు తండ్రి కాదు ఆయన, గురువు, కేవలం శరీరం ఇచ్చేవాళ్ళు తండ్రి, నాకు ఈ సంస్కృతం తెలుగు హిందీ అన్నీ ఆయన నేర్పారు, నాకు బయటకు వెళ్ళవలసిన అవసరం లేకుండా నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ పుణ్యాత్ముడు మాట్లాడితే నాకు భాష వచ్చేది, మంత్రోపదేశం చేసిన వాడు ఆయనే, విద్యను నేర్పింది ఆయనే, అందుకని తండ్రి గురువు ఆయన అవ్వడం వల్ల ఆయన లేకపోతే చాలా కాలం అసలు నేను పురాణం చెప్పలేను అనుకునేవాడిని, అంత బాధ వచ్చేసేది అనమాట. ఈ జ్ఞానం ఉన్నప్పటికీ గురువుని ప్రత్యక్షంగా చూడలేని శిష్యులు ఎంత యాతన అనుభవిస్తారు అనడానికి నేను కూడా ఒక ఉదాహరణ. భగవంతుడు ఎప్పుడు ఎదురుగుండానే ఉంటాడు, కనబడినా కనబడకపోయినా అంతటా ఉంటాడు, అలాగే గురువు భౌతిక దేహంతో మనకి దర్శనం ఇవ్వకపోయినా ఏదో రూపంలో ఉంటాడని తెలిసినా ఈ జ్ఞానాన్ని అజ్ఞానం కమ్ముతుంది, అది ఉండాలి కూడా శిష్యులకి. ఏమి ఏడ్చేవండి ఆ రోజుల్లో, నేను నీలకంఠేశ్వర శతకంలో శతకం రాశా, ఆ శతకంలో తండ్రి గారు పోయినప్పుడు పద్యం రాశాను, తనువు ప్రాణము గేహమును ధనము, తనువుల్ ప్రాణము గేహముల్ ధనము, విద్యా బుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్, విద్యా బుద్ధి వాక్సిద్ధులిచ్చిన తండ్రిన్, చితిపై నవ్వుంచగనే నా చేతో మహారణ్యమందున దావాగ్నులు ప్రజ్వరిల్లినవి, తద్దుఃఖాగ్ని దీపంబు నీకును, నైవేద్యము తచ్చరీరమగు చేకో నీలకంఠేశ్వరా. తండ్రి, నాకు శరీరం, ప్రాణం, ధనం, విద్య, ఇల్లు, బుద్ధి, వాక్సిద్ధి ఇన్ని ఇచ్చిన ఒక సద్గురు, అటువంటి సద్గురువు యొక్క శరీరాన్ని చూడగానే నా హృదయం అనేటటువంటి అడవిలో దావాగ్ని పుట్టింది. అడవిని కాల్చేది ఏమిటి? దావాగ్ని. ఈ తండ్రిని చితి మీద పెట్టాం, పెట్టి పెట్టగానే నా హృదయం అనేటటువంటి అరణ్యంలో ఒక దావాగ్ని ప్రజ్వరిల్లింది. శివ, నీ ఆలయంలో దీపారాధన చేస్తే పుణ్యం అంటున్నావుగా, ఈ దుఃఖాగ్ని నీకు దీపం, నీకు ఈరోజు నుంచి దీపం ఈ దుఃఖాగ్ని, అఖండ దీపం. పైగా ఈ దుఃఖం పొమ్మంటే పోయేది కాదు, గురువుగారు దూరం అయితే వచ్చే దుఃఖం ఉందే, ఆ దుఃఖం నిత్యము వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి అఖండ దీపారాధన చేశాను, ఏది నా దుఃఖాగ్నితో. మరి నీకు ధూపం, ఆ శవం తగలబడుతూ ఉండగా వచ్చిన పొగమే నీకు ధూపం. నైవేద్యం తచ్చరీరముగు చేకో నీలకంటేశ్వరా, ఆయన శరీరమే నీకు నైవేద్యం, స్వీకరించు, ఏం తృప్తి పొందుతావో పొందు అని శివుణ్ణి నిలదీసి రాసిన పద్యం అండి ఇది, నేను 2001. కాబట్టి గురువుకి దూరం అయితే ఆ శిష్యుడు పొందే బాధ అది వాక్కుతో, మనస్సుతో, శరీరంతో కూడా అనుభవించలేము, అంత అతీతమైన బాధ అన్నమాట. అందుకని ఏం చేస్తారు సాధారణంగా ప్రతి వాళ్ళు కూడా, తమ గురువు దూరం అయిపోయినప్పుడు ఆ శివాలయానికి వెళ్ళి ఏడిస్తే శివుడు ఆ రూపంలో దర్శనమిస్తాడు. ఇది మా నాన్నగారు ఒకప్పుడు చెప్పారు, అది గుర్తుంది. అందుకే ఆయన వెళ్ళిపోయినప్పుడల్లా నేను కాశీలోకి వెళ్ళిపోయి అక్కడ భాగవత సప్తాహం కాశీఖండం పారాయణ చేసి రోజు ఏదో ఒక లింగం దగ్గరికి వెళ్ళి ఏడ్చేవాడిని కాసేపు. వెంటనే మా నాన్నగారు అందులోంచి వచ్చి ఆ చేత్తో నిమిరిపోయేవారు. నేను అనుభవించి చెప్తున్న వాటి ఇదంతా రవ్వంత అతిశోక్తి లేదు. ఇప్పటికి కూడా నేను మా శివాలయంలోకి వెళ్ళి మా పీఠంలో ఉన్న శివాలయం దగ్గర మళ్ళీ మా గురువుగారు మా తండ్రి కనపడలేదేమి స్వామిని ఏడిస్తే, మా తండ్రి గారు కాసేపు అక్కడ కనబడి తెల్లని బట్టలతో స్వచ్ఛంగా దర్శనం ఇచ్చి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడన్నా చూడండి, మీ గురువుకు దూరం అయితే ఆ గురువుని చూడాలని ఆర్తి కలిగితే ఒక్కసారి శివుడి దగ్గరికి వెళ్ళి ఏడవండి, ప్రార్థించండి, శివశివ అనండి, శివుడు మీకు ఆ రూపంలో దర్శనమిస్తాడు. ఆర్తిలో దొరుకుతాడు ఆయన. తండ్రి, గురువు ఈ ఇద్దరిని చూడాలంటే ఇక శివుడి కంటే అన్య దైవం మరొకట్లేదనమాట, ఎందుకంటే కరుణాస్వరూపుడు కనుక. ఇప్పుడు పాపం ఈయన ఆర్తితో శివాలయంలో ఏడ్చాడు, చదువు లేదు, నాన్న మాట వినలేదు, వ్యసనాలు పాలయ్యాను, అనారోగ్యం వచ్చింది, ధనం లేదు, ఎలా బతకను అని ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. అది శివాలయం. ఆ శివాలయంలో ఏడవడం వల్ల అక్కడికి ఒక సిద్ధుడు వచ్చాట. వచ్చి జ్ఞానదృష్టితో వీడి గురించి అన్నీ తెలుసుకున్నవాడు కనుక, ఏం నాయన ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. వత్స ఏలా నీవు వగవంగా నీ పుణ్యవశము చేత నేను వచ్చినాడ చదువులకును నెల్ల సారభూతం బగు చదువు చెప్పువాడ చదువుకొనుము. ఎందుకురా ఇంత ఏడుస్తావు అనగానే, మా నాన్న మాట వెనక పాడయ్యానండి, చదువు లేక ఏడుస్తున్నానండి అన్నాడు. ఓ అదే, నీ పుణ్యం వల్ల ఈ శివాలయంలో ఏడ్చావుగా, ఆ ఏడవడం కూడా పుణ్యమే. శివాలయంలో శివ శివ అని ఏడిస్తే పశ్చాత్తాపం వాడి కళ్ళల్లోంచి నీళ్ల రూపంలో బయటకు వచ్చి వాడి పాపం అంతా ప్రక్షాళన చేస్తుంది. మన శరీరం మలినంతో ఉంది, అప్పుడు ఆ మలినం పోవడానికి ఏం చేస్తున్నాం, నీళ్లలో మునుగుతాం. నీళ్లలో మునగానే ఈ చెమట పోతుంది, కంపు పోతుంది, స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. శివుడి దగ్గర పశ్చాత్తాపంతో ఏడిస్తే ఈ కన్నీళ్లు వీడికి జ్ఞానస్నానం చేయిస్తాయి. అంచేత పశ్చాత్తాపంతో ఏడవడం వల్ల మన కన్నీళ్లే మనల్ని శుద్ధుల్ని చేస్తాయి. నీవు శుద్ధుడు అయ్యావు, నేను వచ్చానందుకే నీకు చదువులలో మర్మాన్ని చెబుతాను, సారభూతమైన చదువు చెబుతాను నాయన, చదువుకో అనగానే అమ్మాయి అని వెంటనే, గురువుగారు నన్ను అనుగ్రహించడానికి వచ్చారా, ఇది మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం, మా నాన్న నా కోసం ఏడ్చాడు, ఆ ఏడుపే బహుశా మీ రూపంలో నన్ను అనుగ్రహించిందని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాను ఆయనది. అప్పుడు ఆయన నాకు గొప్ప మంత్రాన్ని ఇచ్చి, ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే 64 విద్యలు నీకు వస్తాయన్నాడు. నిజంగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయగానే 64 విద్యలు కరతలామలకు అయిపోయాయి, క్షణాల్లో వచ్చేసాయి. నా అనారోగ్యం పోయింది, దగ్గు పోయింది, శరీరం అందంగా తయారయ్యింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ శరీర మధ్యంలోనే జ్ఞానం ఉన్నది, ప్రతి వ్యక్తికి ఆత్మజ్ఞానమే ఒక దీపం, దీపం వల్ల ఒక వెలుతురు పుట్టి చీకటి ఎలా తొలగుతుందో, నా శరీరంలో పరమాత్మ ఉన్నాడు, నేను దేవుణ్ణి, ఈ కనపడుతున్నదంతా సృష్టి అంతా పరమేశ్వర స్వరూపమే, కాబట్టి ఇది బ్రహ్మమే అది బ్రహ్మమే అనే జ్ఞానంతో ఉండు, ఇక మీదట ఎవరిని పీడించకు, ఎవరిని హేయంగా చూడకు, అందరినీ ప్రేమించు. నిన్ను చంపడానికి మీదకు వచ్చేవాళ్ళని, నిన్ను తిట్టడానికి వచ్చేవాళ్ళని కూడా పరమాత్మగా చూసుకో. ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామని గ్రహించు. ఆయన అనుగ్రహం ఉంటే కాళ్ళు లేనివాడు కూడా నడవగలుగుతాడు, మూకవాడు మాట్లాడగలుగుతాడు. అనగానే అప్పటి నుంచి నేను ప్రతి ప్రాణిని ప్రేమించడం మొదలుపెట్టాను, అందరినీ గురువులుగా చూసుకున్నాను, శివనామస్మరణ చేశాను. అనగానే అంత గొప్పవాడివి అయిన వాడివి నీకు ఈ చిలక రూపం ఎలా వచ్చిందన్నాడు మళ్ళీ చమనుడు. కంగారు ఎక్కువ కదా, గురువుగారు చెబుతుంటే మధ్యలో టక్కన మాట్లాడుతుంటారే శిష్యులు కొంతమంది పక్క నుంచి, భావోద్వేగం తట్టుకోలేక. అలాగే చమనుడు కూడా, అయ్యా మహానుభావా నీ అనితర సాధ్య శక్తి కతి హర్షము కల్గను కాని అట్టి నీకును సుఖ జన్మం ఏర్పడుట కుంగల కారణమేమో, నాపై కనికరముంచి చెప్పుమని గౌరవమప్పగ వేడుకొంటయున్. మహాత్మా, మరి ఇంత గొప్పవాడివి, శివాలయంలో సిద్ధుణ్ణి చూచి మంత్రోపదేశం పొంది 64 విద్యలు నేర్చుకుని అందరినీ భగవత్ స్వరూపాలుగా చూడమని గురువుగారు చెప్పినట్టుగా నడుచుకున్న నీకు ఈ పక్షి జన్మ ఎలా వచ్చింది? అక్షర కుక్షివి నిరక్షర కుక్షిలాగా ఈ పక్షివై ఎందుకు ఇలా ఏడుస్తున్నావంటే, అప్పుడు కుంజలుడు అన్నాడు, అయ్యా నేను ఎంత గురువు కటాక్షం పొందినా ఒకప్పుడు మా నాన్నని ఏడిపించిన పాత పాప ఒకటి మిగిలిపోయిందన్నాడు. బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత పుణ్యం చేసినా కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది టెండోయ్, ఆ బ్యాలెన్స్ని కూడా తొలగించుకోవాలి తప్పదు. మరి ఒకరోజున ఒక బోయవాడు ఒక చిలకని పట్టుకొచ్చాడు. మా ఊళ్ళో వీధుల్లో తిప్పుతూ, చిలకోయమ్మ చిలక 10 రూపాయలకు అమ్ముతున్నాను కొనండో ఈ చిలక అని అరవడం మొదలెట్టాడు. అప్పుడు మా ఊళ్ళో ఉండే ఒక బ్రాహ్మడు ఈ బోయవాడు ఆ చిలకని ఎవడకమ్ముతాడో, ఏ దుర్మార్గుడైనా కోసుకు తినేస్తాడేమోనని ఆ చిలకను రక్షించడానికి దాన్ని కొన్నాడు. కొనగానే నేనేం చేశాను, ఒరే చిలక బాగుందిరా నాకు ఇవ్వకూడదా అన్నాను. వాడు వెంటనే ఆ చిలకను నాకు ఇచ్చాడు. ఈ చిలక రావడంతో నాకు చిలక బెచ్చ పట్టుకుంది. అంతవరకు రోజు మా గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని అనుష్ఠానం చేసే నేను ఓం నమ శివాయ అనే మంత్రాన్ని విడిచిపెట్టేసి చిలక చిలకో ఎమ్మ చిలక అంటూ దాన్ని కూడా తిరుగుతూ దాన్ని ముద్దెట్టుకుంటూ నా బాబి నా అందుకు మొగ చిలక అది, అందుకే ఇంత తలకైతో బలి అందంగా ఇంత ముక్కుతో ఉండేదిట, అందుకని దాని ముక్కు మీద ముక్కెట్టి నా చిలకే అని సెల్ ఫోన్లో కూడా దాని ఫోన్ పొమ్మే పెట్టుకుని ఇంక ఈ చిలక వెంట పడ్డాను. వేదం లేదు, స్వార్థం లేదు, పురాణాలు లేవు, మంత్రం పోయింది. తింటుంటే నా చిలక, మాట్లాడుతుంటే నా చిలక, పూజ చేస్తుంటే నా చిలక, మధ్య మధ్యలో నా చిలక, నిద్రలో కూడా చిలకే. ఇహి ఇక్కడి నుంచి దాని మోహంలో పడిపోయారు. ఇది మోహం అంటే మీకు జడభరతుడి కథ లాంటిది. ఇది కూడా జడభరతుడేమో లేడీ మాయలో పడ్డాడు, ఈయన లేడీ మాయలో పడ్డాడు, ఈయనేమో చిలక మాయలో పడ్డాడు. ఎవడోడు ఏ చిలక మాయలోనో పడక తప్పదు. ప్రతి వ్యక్తికి ఓ మాయ, ఆ మాయలో పడిపోయి ఇంకక్కడి నుంచి ముద్దు పలుకులతో దానికి మాటలు నేర్పిస్తూ దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఎంతో ప్రేమగా దాచుకునేవాడిని. జ్ఞాన మార్గమును మరచియుండా, నా జ్ఞానమంతా మర్చిపోయాను, అసలు ఈ చిలక వచ్చాక అన్నీ పోయింది అండి దీనికి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంతవరకు పురాణాలు వినేవాళ్ళు, శుభ్రంగా పురాణాలు వినేవాళ్ళు ఒక ఆయన ఉండేవాడు. ఎక్కడ యాత్ర కడితే అక్కడికి వచ్చేవాడు ఒక ఆయన. వాళ్ళ మనవరాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పెంచడం మొదలెట్టాడు. ఈ మనవరాలు వచ్చింది, ఇంక యాత్ర లేదు, పద్మాకర్ గారి పురాణాలు లేవు, మనవరాలు అయ్యమ్మ మనవరాలు. ఈ రోజు మనవరాలు తిన్నట్టు అయిపోయింది వాడు బతుకు. నిజంగా జరిగింది, నేను చెబుతున్నాను. ఏదో ఒక వంకతో భగవంతుడి తీర్థయాత్రలకు రానివ్వడు. గురు కటాక్షం ఉంటే మాత్రం ఆ బంధాల నుంచి బయటపడి మళ్ళీ యాత్రకు రాగలుగుతారు. పాప ఈ చిలక దాంట్లో పడ్డాడు. ఒకరోజు ఏం జరిగింది, ఈయన చిలక కోసం బయటికి వెళ్ళి దొడ్లో మామిడి చెట్టు ఉంటే ఆ మామిడి చెట్టు పండు కోసుకొచ్చి ఆ పండు చిలక పెట్టేలోపు ఒక పెద్ద బావురు పిల్లు వచ్చి ఆ చిలకని పటుక్కు నోటితో కొరికి, వీడు బాబోయే నా పిల్లి వెంట పడుతున్నా సరే దూకేసి వెళ్ళిపోయింది. చెట్టు ఎక్కి కళ్ళ ముందు ఆ కంఠం కొరికి నెత్తురు తాగి ఈకలు తీసి ఆ పిల్లి చీల్చి చిలకని తినేసిందిట పాప. ఆ పిల్లి తింటున్న చిలకను చూసి గిజగిజ కొట్టుకుపోయాడు పాప. నేను మామూలు ఏడుపు కదనమాట. అసలు తన ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే ఎంత బాధ కలుగుతుందో అంతకంటే రెట్టింపు బాధ కలిగింది. అది మొదలుగా తద్దుఃఖం బెదలోపల పాదుకొని సహింపని తాపం బొదవింప దాని మాటలే మది తలచుచు ఏడ్చుకొనుచు మ్రంది తొదకు. ఆ రోజు నుంచి నా చిలక చిలకోహో చిలక చిలకోహో చిలక అని చిలకను తలుచుకుని ఏడ్చి దాని రూపం దాని ముద్దు ముద్దు మాటలు చిలకలు మనం పలికిన పలుకులు మళ్ళీ అప్పగిస్తాయండో ఎందుకు వచ్చావంటే ఎందుకొచ్చా అంటుంది. అలాంటి చిలకలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ముద్దు మాటలు దానికి నేను పెట్టిన ఫలాలు అప్పుడప్పుడు అది ముక్కుతో నన్ను కొరకడం నా మీద వాలడం ఇవన్నీ గుర్తుకొచ్చి ఏడ్చి ఏడ్చి ఆ శోకంతో రోగానికి పాలై చచ్చిపోయాను. అంటే జ్ఞానం మొత్తం విద్యలు వచ్చిపోయాడు, చిలకనే తలుచుకున్నాడు, రోగం పాలయ్యాడు, చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్నప్పుడు ఏమైందంటే మరణకాలంబునందు సంప్రాప్తమైన మతి గతి యగు యాంతే మతి సాగతి. చచ్చేటప్పుడు చిలక చిలక అని చచ్చిపోయాడు. దాంతో ఈ చిలక కడుపున పుట్టాను నేను, చిలకనై పుట్టాను. నీవు చచ్చునప్పుడు నీ మనస్సున ఏది ఉంటే ఆ జన్మ వస్తుంది. అందుకే చచ్చిపోయేటప్పుడు ఎఫ్డీల మీద దృష్టి వెళ్ళిన కూడా చూడండి, నా ఎఫ్డీ ఏమయ్యిందో, నా శ్రీకాకుళంలో 55 సెంట్స్ ఏమయ్యాయో, లేకపోతే మందరిలో అపార్ట్మెంట్ ఏమైందో అనుకున్నావా, మళ్ళీ వచ్చే జన్మలో అపార్ట్మెంట్ దగ్గర గేట్ కీపర్లమై పుట్టేస్తాము సుమా అని నేను చెప్పలేదు, ఈయన చెప్పాడు. యాంతేమతి సాగతి. అందుకే చచ్చిపోయేటప్పుడు నమశివాయ వాసుదేవ ఈ కథలు గుర్తుకు పెట్టుకోవాలి. పాపం చిలకని తలుచుకుని చిలకై పుట్టాను చెప్పాడు ఆయన సుస్పష్టంగా. అప్పుడు సిద్ధుడు చేసిన ఉపదేశం అంతా పోయి ఇలా అయిపోయానే అనిపించింది నాకు. చిలక కడుపులో పడినప్పుడు పూర్వజన్మ వాసన ఒకటి ఉంటుంది కదా, కడుపులో ఉన్నప్పుడు మాత్రం పాత వాసన ఉంటుంది, మళ్ళీ భూమి మీద పడ్డాక వాసన పోతుంది. నా అదృష్టం ఏమిటంటే నాకు ఉపదేశం చేసిన సిద్ధుడు నిజంగా సిద్ధుడు కాదు, సాక్షాత్తు శివుడు ఆ రూపంలో వచ్చి ఉపదేశం చేశాడు. అందువల్లే చిలక కడుపులో పడగానే గురుదేవా గురుదేవా అని గురువుని రక్షించమని ప్రార్థించాను. ఆ మాట చెప్పాడండి ఇక్కడ.